ఏది ఏమైతేనే తమ పిల్లలు ఎలా ఉన్నా పిల్లలంటే అందరికీ ఇష్టం. ఆ ఇష్టం కొద్దీ వాయుదేవుడికి ఆగ్రహం కలిగి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ఆ తల పగిలి దవడ పగిలి బాధపడుతున్న పిల్లవాడిని తొడ మీద కూర్చోపెట్టుకుని దుఃఖంతో ఉండిపోయాడు. ఇంద్రుడి మీద ఆగ్రహం కలిగింది, ఓరి దేవేంద్ర ఎంత పని చేశావు, బాలుణ్ణి ఒక అమాయకుణ్ణి భవిష్యత్తులో ఎన్నో ధర్మకార్యములు చెయ్యవలసినటువంటి వాడిని క్షణికోద్రేకంతో వజ్రంతో కొట్టి ఇలా చేస్తావా, వీడు బతికున్నాడో చచ్చిపోయాడో తెలియటం లేదు, నువ్వు చేసిన ఈ పనికి నేను నిన్ను లోకాల్ని పీడిస్తాను అని ఆక్షణమే వాయుదేవుడు తన ప్రసారం ఆపివేశాడు. వాయువు స్తంభించిపోయాడు. వాయువు ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది. వాయు ప్రసారం ఆగిపోయిందంటే ఇక మనం ఒక క్షణం బతకం. మీరు చూడండి, మంచినీళ్ళు తాగకపోయినా ఒక అరగంట గంట బతకచ్చు, అన్నం తినకపోతే రోజులు తరబడి బతకచ్చు, కానీ మొత్తం వాయువు స్తంభించిపోతే మ్యాక్సిమం 10 నిమిషాలు అరగంట అంతకుమించి బతకం, తర్వాత చచ్చేపోతాం. ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళాక ముక్కులు అవి ఏకంగా పూసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. అప్పుడు చటుక్కుని మీరే అని వదిలేస్తారు. మళ్ళీ బలాత్కారంగా ఉండకండి, నేను పొరుగోడు, రేపు పొద్దున మళ్ళీ పురాణం వినడానికి శ్రోతలు కావాలి. అందువల్ల చాలా కష్టం వాయువు బంధించుకుపోతే. ఇప్పుడు వాయువు సంచారం ఆగిపోవడంతో లోకములన్నీ అలా స్తంభించిపోయాయి. సిగ్నల్లు రెడ్ సిగ్నల్ పడితే కారులు ఆగిపోయినట్టుగా ఆగిపోయాయి. ఇంకా రెడ్ సిగ్నల్ పడితే కారులు ఆగట్లేదు అనుకోండి, వాడు కొంచెం కొంచెం ముందుకు దూసుకుపోతూనే ఉంటాడు. కొంతమంది అయితే వాటిని పట్టించుకోవట్లేదు, కానీ అక్కడ అలా కాదు. మనుష్యులు, పశువులు, వృక్షాలు, పక్షులు అన్నీ బిగుసుకుపోయాయి. ఒక్క దేవతలు తప్ప మిగతా వాళ్ళంతా బిగుసుకుపోయారు. యజ్ఞకార్యాలు ఆగిపోయాయి. వాయు ప్రకోత్పాత్ వాయు ప్రకోపాత్ భూతాని నిరుచ్ఛ్వాసాని సర్వతః సంధిభిర్ విద్యమానైశ్చ కాష్ఠభూతాని జజ్ఞిరే. వాయువు స్తంభించిపోవటం వల్ల ఉచ్ఛ్వాసం లేదు, నిశ్వాసం లేదు, సంధులు పగిలిపోయాయి, ముక్కులు బిగుసుకుపోయాయి. కాష్ఠభూతాని అంటే కట్టెల్లా అయిపోయారు. కట్టె కదులుతుందా? కట్టె అంటే తెలుసుకో ఈ పుల్లలు, చెట్లు నరికి పుల్లలు తయారు చేస్తారే ఆ పుల్లల్ని కాష్టములు అంటారు. కాష్టం కదలకుండా అయిపోయినట్టుగా అలా ఉండిపోయినట్ట. మంటలు లేవు, యజ్ఞములు లేవు. నిస్వాధ్యాయ వషత్కారం యజ్ఞాల్లో చదివే వేదమంత్రాలు ఆగిపోయాయి. స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు, వషత్కారం లేదు. అన్ని పనులు స్తంభించిపోయాయి. ఎక్కడా ఎవరూ కదలలేకుండా ఉన్నారు. చావు రాదు, బతకరు. చావునకు బ్రతుకునకు మధ్యలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఆ సమయంలో మానవులైతే కదలలేకపోయారు, కానీ దేవతలు కొంచెం కదలగలరు కనుక ఇంకా వాళ్ళకి దైవశక్తి ఉన్నది కనుక వాళ్ళంతా పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నత జన సంత్రాత రక్షించు రక్షించు, ఏదో అకాల మృత్యువో ప్రళయమో వచ్చినట్టుంది లోకానికి, లోకాలు స్తంభించిపోయాయి, వాయు ప్రసరణం ఆగిపోయింది, మేము ఊపిరి తీసుకోలేకపోతున్నాం, కదలలేకపోతున్నాం, మా శరీరాలన్నీ మహాబాధ పొందుతున్నాయి, నువ్వే కాపాడాలి. త్వయా దత్తోయమస్మాకం ఆయుషః పవనః పతిః సోస్మాన్ ప్రాణేశ్వరో భూత్వా కస్మాత్ ఏష అద్య సత్తమ. ప్రభు, నువ్వు పూర్వం ప్రజల్ని 4 రకాలుగా సృష్టించావు. అదే 4 విధాల జీవరాశుల్లో ఈ దేవతలు, గంధర్వులు మొదలైన దివ్యజాతులు వారు, మానవులు, తిర్యక్కులు అంటే పశువులు, పక్షులు, ఇక 4వవి వృక్షములు, పర్వతాలు మొదలైనవి. ఈ 4 రకాల ప్రాణులకి గాలియే ఆధారము అన్నావు. వాయువుని పీల్చుకుంటూ వాయువుని విడిచిపెడుతూ బతుకుతాయి. చెట్లు కూడా గాలి పీల్చుకుంటాయి. చెట్లు పగలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ విడిచిపెడతాయి, కానీ రాత్రి ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాయి. అందుకే రాత్రిపూట చెట్ల దగ్గర కూడా వెళ్ళొద్దన్నారు మన పెద్దలు. అది కారణం, చెట్ల కింద పడుకుంటున్నారు, కొంచెం దూరంగా ఉండమన్నారు. కాబట్టి అవి గాలి పీల్చుకుంటాయి. ఆఖరికి పర్వతాల్లో కూడా గాలి ఉంటుంది, రాళ్లల్లో గాలి ఉంటుందండి, గోడల్లో గాలి ఉంటుంది. అందుకే గాలిబేట్లు అంటారు. చూడండి, మీరు కన్స్ట్రక్షన్ చేస్తారుగా, కొంతమంది కట్టిన 4 రోజులకి బేట్లు, పొద్దున్న వచ్చేటువాడు ఎవడో గ్లాస్ ఫిట్టింగ్ అని, ఆ గ్లాస్ ఫిట్టింగ్ కొడదామంటే లోపల ఎక్కడ చూసినా బేట్లే. ఏంటో ఈ కలియుగంలో వర్కర్లు ఎంత గొప్పగా ఉన్నారంటే, ఎలక్ట్రికల్ వర్క్ చూస్తే అది అలాగే భూతప్రేత విశేషంలాగా పేగులు బయటకొచ్చి ఉంటుంది. ఎప్పుడు లిఫ్ట్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు స్లాబుల్లో ఎక్కడ కన్నాలు పడతాయో తెలియదు, ఒక్కొక్కటి స్లాబ్ వేస్తే నీళ్లు కిందకి దిగిపోతూ ఉంటాయి. మాయదారు గొడవ, అసలు వర్కర్ లేకుండా పోయారండి కలియుగంలో. మంచి స్కిల్ ఉన్నవాళ్ళు లేకుండా పోయారు. అది చాలా ప్రమాదకరమైంది. పూర్వం ఒక పని చేస్తే ఎంతకాలం ఉండేది, ఇప్పుడు కారు కొట్టే కారు పని చేయదు, దిక్కుమాల కారు బేరం అంటుంది. మనుషులు అనారోగ్యవంతులే, ఏ పని చేసినా అంతే. ఇది 25,000 పెట్టి ఫోన్ కొండం, 3 రోజుల తర్వాత అది ఎందుకు మనకి రాకుండా అయిపోవడం. మరి భగవంతుడు మళ్ళీ అనుగ్రహించి అందరినీ మంచి బుద్ధి ఇచ్చి బాగా చేసేటట్టు చేద్దాం అనమాట. ఒక్క పని సక్రమంగా ఉండదనమాట. ఒక టైంకి ఎవడో ఇవ్వడం, డబ్బులు డబ్బులు ఖర్చు అయిపోతాయి. పూర్వం ఓ 1,000 రూపాయలు పెడితే మంచి బిల్డింగ్ వచ్చేది. 1,00,000 రూపాయల బిల్డింగ్ అంటే పెద్ద పేరండి. మా చిన్నప్పుడు మా స్కూల్ బిల్డింగ్ 1,00,000 రూపాయల బిల్డింగ్ అనేవారు. ఇప్పుడు 100 కోట్లు పెడితే కానీ ఆ బిల్డింగ్ రాదు. కానీ ఆనాడు కట్టిన బిల్డింగే స్టాండర్డ్గా ఉంది, ఇవాళ కట్టిన బిల్డింగ్ కూలిపోతున్నాయి. ఇవాళ కట్టిన బిల్డింగుల్లోకి నీళ్లు కిందకి దిగిపోతున్నాయి. అప్పుడు వేసిన స్లాబ్లోంచి నీళ్లు కిందకి దిగట్లేదు. కృష్ణదేవరాయలు వాళ్ళు కట్టినటువంటి కోటలు ఇంకా బాగున్నాయి. మన వాడు కట్టుకున్న మేడలు ప్రతి 10 ఏళ్ళకోసారి మొత్తం పడగొట్టి కట్టాలి, రిపేర్లే. కట్టిన 5 ఏళ్ళకు వెళ్ళిపోతాయి. రోడ్డు వేస్తాడు కాంక్రీట్ రోడ్డు, అది దాని మీద వెళ్ళిన 2వ రోజుకి ఆ రోడ్డు మొత్తం కన్నాలు గుంటలు. ఆ గుంటల్లో పడి మన వాళ్ళతో గుంటల్లా అయిపోతున్నారు. ఎక్కడ చూసినా దరిద్రమే. అందువల్ల ఏమిటంటే ఈ వృక్షములు పర్వతాలు గోడలు సమస్తం గాలి పీల్చుకోవాల్సిందే, వాయువు పీల్చుకోకుండా ఏదీ బతకదు. పశుపక్ష్యాదులు కూడా గాలి పీల్చుకుంటాయి, దేవతలు గాలి పీల్చుకుంటారు, గంధర్వాదులు వాయువు పీల్చుకుంటారు, మానవులు వాయువు లేకుండా ఉండలేరు. ఇప్పుడు ఆ వాయు సంచారం ఆగిపోయింది. వాయుదేవుడి వల్ల మేము ప్రాణాపాయ స్థితి పొందుతున్నాం. అందుకే దుఃఖంతో నీ దగ్గరకు వచ్చాము, రక్షించు బాబు అని వరపెట్టుకుంటున్నాం, మమ్మల్ని కాపాడు అనగానే ప్రజాపతి వారికి ముందు అభయం ఇచ్చి, ఇంతటికే మూలకారకుడు ఇంద్రుడు అన్నాడు. ఈ ఇంద్రుడి వల్ల చాలా సమస్యలు అందరికీ వస్తున్నాయి. ఎప్పుడు ఇంద్రుడికి తొందరపాటే, క్షణికోద్రేకంతో పని చెయ్యవద్దు ఇంద్రా అని చెబితే వెండ కదా. ఎప్పుడు కూడా ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టాడు, చక్కగా ఆలోచించి చేసిన పనికి ప్రమాదము రాదు. 1-2 సార్లు ఒక పని చేసే ముందు బాగా ఆలోచించాలి. నీతి చంద్రికలో చెప్పిన మాట. ఈ ఇంద్రుడి దగ్గర క్షణికోద్రేకం ఉన్నది. రాహు ఏదో చెప్పాడు, అది ఏమిటో వెనక ముందు చూడకుండా పరుగు పరుగును పరిగెత్తేటివే. ర్యాలీ చేసినట్టుగా రాజకీయ నాయకులు ర్యాలీగా వెళ్ళిపోయాడు. తీరా వెళ్ళగానే పిల్లవాడికి తెలియక ఆ ఏనుగురు పట్టుకుంటే ఈ కంగారులో కుర్రవాడిని వజ్రంతో కొట్టేశాడు. అతను ఎవరనుకుంటున్నారు, భవిష్యత్తులో ఈ ఇంద్రాది దేవతల్ని రావణాసురుడి నుంచి రక్షించవలసిన వాడు, కారణజన్ముడు, వాయుపుత్రుడు, రుద్రాంశ స్వరూపుడు, ఒక మహానుభావుడు, ఆయన మిమ్మల్ని రక్షించడానికి పుడితే అటువంటి వాడేదో సూర్యుడిని భక్షిస్తున్నాడు, నన్ను భక్షిస్తున్నాడు అనుకుని మీరు కొట్టిపారి వేశారు వజ్రంతో. వాయుదేవుడికి ఆ పుత్రుడు అంటే చాలా ఇష్టం. తన పుత్రుడిని ఇంద్రుడు వజ్రంతో కొట్టి నేల మీద పడేలా చేసి దవడ పగలగొట్టితే తండ్రికి ఆగ్రహం కలగదా, దానివల్ల వాయువునకు ఆగ్రహం కలిగింది, వాయు ప్రసరణ ఆపివేశాడు. అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయన్, శరీరం హి వినా వాయుం సమతాం యాతి దారుభిహి. శరీరమున్న ప్రతి ప్రాణిలోనూ వాయువు ఉంటుంది, ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణుల శరీరంలో వాయుదేవుడు నిరంతరం ఉంటాడు. విచిత్రం తెలిసిన, ఇలా మన ప్రాణుల శరీరంలో ఉండి మనకి ప్రాణదానం చేస్తున్న ఆయన అశరీర, ఆయనకి శరీరం లేదు, తనకి శరీరం లేదు, అలా ప్రసరిస్తాడు. వాయువు శరీరంతో ఉండడం మీరు చూసారా, ఆయన స్పర్శ వల్లే ఉన్నాడని ఆయన్ని కనిపెడతాం. తాను శరీరము లేనివాడై, ఇదిగో మన కోసం ఎప్పుడన్నా దర్శనం ఇవ్వడానికి శరీరం ధరిస్తాడు తప్ప మిగతా సమయాల్లో ఆయనకి శరీరం లేదు. ప్రాణుల శరీరములో ప్రసారంగా ఉంటాడు, ఈ ప్రాణుల్ని కదిలేలా చేస్తాడు. ఆయన ఉంటే ప్రాణులు అటు ఇటు కదులుతారు, లేకపోతే దారుభిహి కట్టెలతో సమానం, వాళ్ళంతా కట్టెలు అయిపోతారు, పుల్లలు అయిపోతారు. అలా పుల్లల కింద ప్రాణుల్ని చేసే వాయుదేవుడి పుత్రుడి దగ్గరికి వెళ్ళి ఈ ఇంద్రుడు ఒప్పలేశాడు. దాంతో ఏమైపోయింది, మన వాళ్ళంతా ఇబ్బంది పాలయ్యారు, మన ప్రాణాలు పోయే ముందే సమస్త లోకములకు ఇంకా ఇంకా వినాశనము ఏర్పడే ముందే మనం మెలకువ తెచ్చుకొని తక్షణం ఆయన దగ్గరికి వెడదాం, వాయువుని ప్రసన్నం చేసుకుందాం అన్నాడు బ్రహ్మ. బ్రహ్మగారు తలుచుకుంటే వాయువుని పిలవచ్చు, కానీ పిలవలేదు. ఎందుకో తెలిసినా ఇంద్రుడికి కొంచెం బుద్ధి చెప్పాలి, దేవతలకు కూడా తొందరపాటు పనికిరాదని తెలియజేయాలి. ఎంతో గొప్పవాడు ఇంద్రుడు, అందులో సందేహం ఉందండి, ఆయన మహానుభావుడు కాబట్టి ఇంద్రుడు అయ్యాడు. కానీ ఇక్కడ ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ముందు ఆయనకు హెచ్చరిక చేయడం కోసం ఈ దేవతల్ని అందరినీ వెంట పెట్టుకుని హనుమంతుడు పడి ఉన్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో మేరు పర్వతం దగ్గర వాయుదేవుడు ఒక అందమైన మహారాజ రూపం ధరించి కుమారుడు ఒళ్ళో పెట్టుకుని లోకప్రసారం ఆపివేసి దుఃఖిస్తూ కూర్చున్నాడు. ఆ సమయంలో మహానుభావుడు వాయుదేవుడి కుండలములు అటు ఇటు కదులుతున్నాయి. పూర్వం కుండలాలు ఉండేవి, అందరికీ కుండలాలు ఉండేవి, నాకు ఉండేవి, అవి ఏమయ్యాయో కనపడలా. కానీ వాయుదేవుడు మాత్రం ఆ కుండలాలు ఎప్పుడు విడిచిపెట్టట, ఆ చెవులకు కుండలాలు ఉంటాయి, ఆ బంగారపు కుండలములు అటు ఇటు ఊగుతున్నాయి. మహాకిరీటం ధరించాడు ఆయన, ఆ కిరీటం ధగ 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 వెలిగిపోతున్నది. అటువంటి వాయుదేవుడి దగ్గరికి బ్రహ్మదేవుడు రావడంతో వాయుదేవుడు సంభ్రమంతో ఆశ్చర్యంతో లేచి వెళ్ళి పితామహుడి పాదాలు గట్టిగా పట్టుకుని నమస్కరించాడు. అతన్ని చూడగానే, అంటే ఎవరిని, బ్రహ్మదేవుడు చూడగానే వాయుదేవుడికి కూడా చైతన్యం వచ్చిందన్నారు. ఎందుకంటే బ్రహ్మ మనందరికీ సృష్టికర్త, ప్రాణదాత, ఆయన ఒక మహాపరమాత్మ. ఆయన లేకపోతే ఈ చరాచర జగత్తులో ఏ లోకములు లేవు, ఏ ప్రాణుల సృష్టి జరగదు. అందుకే ఆయన సృష్టికర్త. సృష్టికర్తకి నమస్కారం చేయకపోతే ద్రోహం పతనావస్థకు కూడా మూలమవుతుంది. అందుకే వాయుదేవుడు నమస్కరించగానే, ముందు వాయుదేవ నీ ప్రసారం యథాప్రకారం కొనసాగించు, నీ కొడుకు సంగతి నేను చూసుకుంటానన్నాడు ఆయన. వెంటనే వాయువు యథాప్రకారంగా ప్రసరించాడు. ప్రసరించగానే బ్రహ్మదేవుడు వాయుదేవుని ఒళ్ళో ఉన్నటువంటి బిడ్డని ఆంజనేయుడిని, ఏది 6 రోజుల బాలుండి అలా ప్రేమగా నిమిరాడు. నిమరగానే కొర్రవట్టక్కని కళ్ళు విప్పి చూచి ఎక్కడున్నాను అని చూడడం మొదలెట్టాడు. భలే బుద్ధిగా ఉన్నాడు ఆయన. దవడ కూడా యథాప్రకారంగా అయిపోయింది, ఊరికే పగిలినట్టుగా ఒక మచ్చ కనబడుతోంది, అతుక్ కనబడుతోంది తప్ప గాయం మారిపోయింది. పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు ఆయన. బ్రహ్మదేవుడు ముట్టుకుంటే ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ చేతి నొప్పులు, ఈ జలుబులు ఉండవండి. అందుకే బ్రహ్మగారు వచ్చి ముట్టుకుంటే బాగుండు అనుకుంటారు అప్పుడప్పుడు. నేను ఆంజనేయుడు ఆరోగ్యవంతుడయ్యాడంటే బ్రహ్మగారు ముట్టుకున్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. ఆయనే కనుక వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటే మీరు మీ ముక్కులకి గొడ్లు కట్టుకుని కరోనా భయం పడవలసిన అవసరం లేదు. దిక్కుమాలు మూత్రికి గొడ్లు కట్టుకుంటే ఎవడెవడో తెలియట్లేదు. పూర్వం రహస్యంగా ముసుగు దొంగలను వచ్చేవారు వీళ్ళకి, వాళ్ళలా అయిపోయాం మన బతుక్కి. చివరికి ఏం చేస్తాం, చైనా వాడి ధర్మం వారిని అందరూ ముసుగు తీళ్ళు, అందరూ అలా అయిపోయాం. ఇప్పుడు నేను కూడా ముసుగు పెట్టుకుంటే పురాణం వినపడదు కాబట్టి ముసుగు తీశాను కాబట్టి, కానీ లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు కూడా ముసుగుస్తున్నారు. ఢిల్లీలో ముసుగు లేకపోతే వాడి పని అయిపోయినట్టే. 4,000, 3,000 పెన్షన్, అది పెన్షన్ కాదు ఫైన్, పెన్షన్ వస్తే పర్వాలేదు 4,000 నెలకి, అది అదృష్టమే, ఫైన్ వేస్తున్నారు. తర్వాత ఏమో ఈ మధ్యన ఒకడికేమో పొద్దున్నది సాయంకాలం దాకా స్టాండ్ అని శిక్ష వేశారట, నిలబడే శిక్ష వేశారట, అదో విచిత్రమైన శిక్ష. మరి ఏం చేస్తాం, రోగాల వల్ల అలా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు హనుమంతుడు పూర్ణ ఆరోగ్యవంతుడు అవగానే వాయుదేవుడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. అమ్మాయి అనుకున్నాడు, ఆయన బాధ విడిచిపెట్టాడు, అంతటా ప్రసరించడం మొదలుపెట్టాడు. ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 గుణములు ఉన్నాయి కనుకే బ్రహ్మదేవుడిని భగవంతుడు అన్నారు. అటువంటి బ్రహ్మదేవుడు వాయుదేవుడికి ఆనందం కలిగిస్తూ భవిష్యత్తులో లోకానికి ఉపకారం జరగడం కోసమని ఇలా పలికాడు. మహేంద్ర, పరమేశ్వర, కుబేర, యమధర్మరాజ, వరుణ, నేను చెప్పే మాట మీరంతా శ్రద్ధగా వినండి. వాయుదేవుడికి ఔరసపుత్రుడు ఇతడు, భవిష్యత్తులో బ్రహ్మ కాబోతున్నాడు. రావణుని బాధ నుంచి లోకానికి విముక్తి కలగజేసే రామచంద్ర ప్రభువుకి ఇతడు సేవకుడవుతాడు. ఇతనికి మనం వరాలు ఇద్దాం, ఆ వరాల వల్ల వాయుదేవుడు సంతోషిస్తాడు. ముందుగా నేను వరం ఇస్తున్నాను, నా బ్రహ్మాస్త్రం ఇతను ఏమీ చెయ్యదు, ఇతనికి బ్రహ్మాయువు కలుగుగాక. బ్రహ్మాయురస్తు అని బ్రహ్మగారు పలికాడు. బ్రహ్మాస్త్రం వల్ల నీకు ప్రమాదం లేదు బొమ్మన్నాడు. ఎవరన్నా బ్రహ్మాస్త్రం వేసినా నేను బంధించదు, నేనేం చేయదు. అందుకే ఆంజనేయుడికి బ్రహ్మాస్త్ర భయం లేదు. కావాలని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే తనంత తాను లొంగాడు తప్ప, లేకపోతే అస్త్రం అతన్ని ఏ చేయలేదు. ఆ వెంటనే యమధర్మరాజు గారు లేచారు. యమదండం నేను నీ మీద వేసినా యమదండం నిన్నేమీ చెయ్యదని వరమిచ్చాడు. దక్షిణం దిక్కున నువ్వు ఎప్పుడు ప్రయాణం చేసినా నేను నిన్ను రక్షిస్తానని కూడా వరమిచ్చాడు. కుబేరుడు ఉత్తరం దిక్కులో రక్షిస్తానన్నాడు. పూలమాల బంగారపు దండ మెడలో వేశాడు. అప్పుడేం చేశాడు ఇంద్రుడు, నా వజ్రాయుధం దెబ్బకెత్తని కుడిదవడ గురి అయ్యింది, నేల మీద పడినప్పుడు ఎడమ హరువు పగిలింది, ఈ కారణం వల్ల ఈతడు హనుమంతుడు అని ప్రశస్తికెక్కుతాడు. ఈ మహాత్ముడు పూర్వం కంటే ఎక్కువ బలంగా ఉంటాడు. ఎప్పుడైనా నేను వజ్రంతో ఇతన్ని కొట్టినా వజ్రాయుధం వెనక్కి తిరిగి వస్తుంది తప్ప ఇతనికి ఏ హాని చెయ్యదు. వజ్రాయుధం ఈతనికి పూచిక పుల్ల వంటిది. వజ్రాయుధం దెబ్బ ఇతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే వజ్రం దెబ్బతిన్నాక బతకడం చాలా కష్టం. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరిని పక్కన పెడితే, ఏ ఇంద్రజిత్తు లాంటి వాడో తప్ప ఓ మాదిరి వాడేవాడు వజ్రం దెబ్బ తట్టుకోలేడు. అప్పుడు సూర్య భగవానుడు, నా దగ్గర మహాకాంతి ఉందని, ఈ కాంతిలో 100th part ఇతనికి ప్రసాదిస్తున్నాను. ఇతను విశ్వరూపం చూపించినప్పుడు ఒక సూర్యుడిలా వెలిగిపోతాడు. ఇంతేకాక భవిష్యత్తులో ఈ కుర్రవాడికి ఉపనయనమై విద్యాభ్యాసం జరిగిన తర్వాత బృహస్పతి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత నా దగ్గర నేను మళ్ళీ విద్యలు నేర్పుతాను. ఇతనికి వ్యాకరణాలు శాస్త్రాలు నేను బోధిస్తాను. ఇటు బృహస్పతి దగ్గర, ఇటు నా దగ్గర, ఇద్దరి దగ్గర విద్యలు నేర్చుకుంటాడు. ఐంద్ర వ్యాకరణం కూడా ఇతనికి నేర్పుతాను. మామూలు వ్యాకరణం కాదు, ఇంద్రుడి వ్యాకరణం ఒకటి ఉంది, అది కూడా నేర్పుతాను. ఇతడు వాక్చాతుర్యం పొందుతాడు, మహావక్త అవుతాడు, ఆరోగ్యవంతుడవుతాడు. సూర్యుడు జ్ఞానప్రదాత కదా, మరి జ్ఞానభాస్కరుడు ఆయన. అందువల్ల ఆయన ఏమన్నాడు, ఇతనికి వ్యాకరణ జ్ఞానం వస్తుంది, మంచి వక్తృత్వం వస్తుంది. అసలు మాట్లాడటం పెద్ద కళ కదండి, మాట్లాడటమే పెద్ద కళ. ఇతరులకు సూటిగా స్పష్టముగా అర్థమయ్యేలా మాట్లాడడం ఒక గొప్ప కళ. వాడు ఏం చెప్తాడో అవతలవాడికి అర్థం కాకపోతే ఉపయోగం ఉంది? స్టేజ్ చెప్తాడు, ఏం పాడతాడు తెలియదు, అందులో జీతులోకి ఇందులో అందులోకి పెడతాడు, చివరికి ఎక్కడికి వచ్చాడో అక్కడికి వెళ్ళడు, ఈలోపు ఏదో అడిగితే అంటాడు, ఇక్కడ అక్కడ చెయ్యి చూపిస్తాడు తప్ప అదేంటో చెప్పడు. ఇప్పుడు అక్కడ అది ఇది అన్నవాళ్ళని చూడండి మీరు ఒకసారి, వాడు చివరికి ఏం చెప్పాలనుకున్నాడు ఒకసారి అడగండి. బాబు చెయ్యి చూపించడం కాదురా, నోటితో అది ఏంటో చెప్పానండి. చెప్పలేడు. లడ్డు బాగుందిట, లడ్డు అండి అంటాడు. ఇందుకే లడ్డు ఏమిటి టుప్పు టుప్పు అంటే అబ్బా అబ్బా, చివరికి దెబ్బ అయిపోతాం మనం. ఆఖరికి భయంకరంగా ఉందిట అది. ఏం భయంకరంగా చేసేసాడు లడ్డు అంటే, వాడు ఉద్దేశం లడ్డు బాగుందని చెప్పడానికి భయంకరం అంటాడు. ఇది బాగుమండ ఇదే తెలుగురా బాబు అనిపిస్తున్నమాట. కలియుగంలో ఎందుకో కానీ ఈ తెలుగు చాలా భయంకరం అయిపోయి గిజగిజలాడిపోతున్నాం అన్నమాట. కారణం ఏమిటంటే నిష్ట తగ్గిపోయి 100 పనులు పెట్టుకోవడం వల్ల. ఒకదాని మీద దృష్టి ఉంటే ఏదన్నా వస్తుంది, అంతేగాని దేని మీదకి వెళ్ళకుండా అటు ఇటు చంక్రమణం చేస్తే శాఖా చక్రమణం అది రాదు ఇది రాదు. అతహ భ్రష్ట ఇతహ భ్రష్ట, అక్కడ భ్రష్టుడే ఇక్కడ భ్రష్టుడే. సాఫ్ట్వేర్వా అందులో అద్భుతంగా నేను మించిన వాడు లేకుండా, లేదా ఓ ఇంకో ఇంజనీర్వా, లేదా ఓ కంప్యూటర్లో గ్రాఫిక్స్ వాడివా, అందులో నువ్వే గొప్పవాడు అయి ఉండాలి. ఎలక్ట్రీషియన్వా, నిన్ను మించిన ఎలక్ట్రీషియన్ ఉండకూడదు. డాక్టర్వా, నువ్వే గొప్ప డాక్టర్ అయి ఉండాలి. ఉపన్యాసం చెప్పేవాడివా, నీ అంతటి ఉపన్యాసం కూడా ఉండకూడదు. అలా కృషి చెయ్యి, బాగా పైకిరా. లేదా నాకు దొంగతనం ఇష్టం అంటావా, నిన్ను మించిన దొంగడు ఉండకూడదు. నువ్వే సూపర్ లెటివ్ డిగ్రీ అనమాట. ది మోస్ట్ డేంజరస్ దొంగ అనిపించుకోవాలి. అలా అనిపించుకోకండి వాడే, వీడు ఎంత ఆనందపడిపోతున్నాడు అది వెనకాల దిక్కువాలి అంటే వాడికి ఆ దొంగతనం మీద ఆసక్తి వచ్చింది రాదు సార్. అంటే నేను చెప్పేది ఇందులోకి వెళ్ళా నువ్వు గొప్పవాడు అవ్వాలన్నాను కదా, నువ్వు దొంగడు అవ్వదు నాకు ఇప్పటికీ వస్తున్నావు. అయితే అది ఎవరిని చూడండి, ఏదో ఒకదానికి బాగా స్పందిస్తారన్నమాట. ఆ దొంగతనం దగ్గర వాడు బాగా స్పందించేశాడు. జై శ్రీరామ్. అందువల్ల హనుమంతుడు గొప్ప వక్త అవుతాడు, అద్భుతంగా మాట్లాడతాడు. ఇతనికి సాటి మరొకడు ఉన్నాడు, అనగా ఇప్పుడు వరుణదేవుడే ఉన్నాడు. వరుణ పాశముల వల్ల హనుమంతునకు భయము లేకుండా వరం ఇస్తున్నాను. ఇతడు నీళ్లల్లో పడినా ఏమవ్వడు, 100,000 సంవత్సరాల వరకు జలములో మునిగి ఉన్నా ఇతనికి మృత్యుభయం ఉండదని వరం ఇచ్చాడు. ఈ వరం నాకు కూడా ఇస్తే బాగుండనిపిస్తుంది. నీళ్ళలో అలా ఒలిగి ఉండిపోతే ఎంత సుఖము. కానీ నీళ్ళలో అంతసేపు ఉండలేం కదా, అలా బలాత్కారంగా ఉంటే ఆ తర్వాత ఇక మనం నీళ్ళల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. నీటిలో లక్షల సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు, ఇతనికి మరణము రాదని వరం ఇచ్చాడు. వర్షాయుత శతేనాపి మత్ పాశాత్ ఉదకాదపి, అంటే అయుతం అంటే 10,000, వందల కొలది 10,000 సంవత్సరములు, అంటే 100 × 100 × 10,000 అట, అంటే లక్షల సంవత్సరాలు అనమాట. అన్నేళ్ళు ఇతడు నీటిలో ఉన్నా యమపాశములు వరుణపాశములు తగిలినా ఇతనికి భయం ఉండదు. ఇతడు నీళ్ళలో ఎంతకాలం ములిగినా ఏమవ్వడు. అప్పుడు వాయువు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు నేను సాయం చేస్తాను, వాయు మార్గంలో ఇతను కింద పడ్డాక ఎగురుతూనే ఉంటాడు అన్నాడు. అప్పుడు ఒక కన్ను పచ్చగా ఉండే కుబేరుడు, కుబేరుడికి 2 కళ్ళు ఉంటాయి కానీ ఒక కన్ను పచ్చగా ఉంటుంది, కొంచెం పగిలిందని చెప్పాం కదా, అందువల్ల అప్పటి నుంచి అది పచ్చగా ఉంటుంది కానీ బాగా కనపడుతుందండి. ఆయనకేం ఒంటి కన్ను అది కళ్ళజోడు పెట్టుకోవాల్సిన కర్మ లేదు. మళ్ళీ ఈ కన్ను ఒక కన్ను కొంచెం ఒక రకమైన పచ్చదనం ఉంటుందన్నమాట, అందుకే ఆయన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కుబేరుడు అన్నారు ఆయన్ని, ఆయన అలా చూశాడా, ఎవరినైనా క్షణంలో అనుగ్రహిస్తాడు, కోపంతో చూస్తే అవతల వాడికి ప్రమాదం. అతడేమన్నాడు, నా గద వల్ల ఇతనికి ప్రమాదం ఉండదు, ఇతడు ఎప్పుడు ఎవరికి ఎంత సంపద ఇవ్వాలన్నా నా ఖజానా నుంచి పట్టుకుపోయి ఇచ్చేయచ్చు. అందుకే ఆంజనేయుడికి సంపదలు ఇచ్చే అధికారం ఉంది. మనం హనుమంతుడిని ప్రార్థిస్తే కుబేరుడి ఖజానా నుంచి పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు ఆయనకి. ఆయన దగ్గర డబ్బులు ఉండక్కల, గొప్ప ట్రెజరీ ఆఫీస్ ఆయన దగ్గరే ఉంది. కుబేరుడి దగ్గర నవనిధులు సంపదలు ఉంటాయి కదా, అవి హనుమంతుడు ఆజ్ఞాపిస్తే మన దగ్గరకు వస్తాయి. నవనిధులు మన దగ్గరకు వచ్చాయంటే ఇక చూడండి, కోట్ల కోట్ల ఆస్తి ఆనందం సమస్తం వస్తాయి మనకి. ఈ భూలోకంలో ఉన్న డబ్బు ఎక్కువ ఆనందం కలిగించదు, కానీ హనుమంతుని కటాక్షము వల్ల లభించే నవనిధుల వల్ల వచ్చే సంపద వల్ల మాత్రం ఆనందం కలుగుతుంది. ఆ వరం కుబేరుడిచ్చాడు. ఇప్పుడు శివుడేమన్నాడు, నా వల్ల నా సోలము వలన నా పాశుపతాస్త్రం వల్ల ఇతనికి ఏ గండము ఉండదు, రుద్రుడి యొక్క అంశతో పుట్టిన ఇతన్ని రుద్రుడు కూడా అనుగ్రహిస్తాడు, ఏమీ చేయలేడు, ఇతడు చిరజీవి అవుతాడని వరమిచ్చాడు. మళ్ళీ బ్రహ్మ, అన్ని బ్రహ్మదండములు కూడా ఇతని ఏమీ చెయ్యవని వరమిచ్చాడు. ఇందాక బ్రహ్మాస్త్రం ఏం చెయ్యదు, బ్రహ్మగారు ఏం చేయరన్నాడా, ఇప్పుడేమంటున్నాడు, బ్రహ్మదండముల వల్ల కూడా ఇతడు చంపబడడు, బ్రహ్మదండములు ఇతనిని ఏమీ చెయ్యవు. అనగా ఏమిటి, ఏ వశిష్ఠుడు లాంటి బ్రహ్మర్షికో కోపం వచ్చి వాళ్ళ బ్రహ్మదండం విసిరితే ఎవడైనా నాశనమైపోతాడండి. మహర్షులు బ్రహ్మర్షులను ఉంటారు, వాళ్ళ బ్రహ్మదండములకి చాలా శక్తి ఉంటుంది, వాళ్ళ శాపానికి తిరిగి ఉండదు. దానికి ఉదాహరణ మీరు బాలకాండంలో విన్నారు కదా, విశ్వామిత్రుడు ఎన్ని అస్త్రాలు వేసేటండి వశిష్ఠుడి మీద. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండం అలా పెట్టాడు, ఆ దండం ఆ అస్త్రాలన్నీ మింగేసింది. బ్రహ్మదండం చాలా గొప్పది, ఆ దండములకు తిరుగులేదు. అటువంటి దండములు కూడా హనుమంతుడు ఏమీ చేయలేవు, అంటే బ్రాహ్మణుల శాపానికి కూడా అతడు ఏమవ్వడు. ఇప్పుడు అర్థమైందా మీకు, ఎందుకని ఋషుల్ని ఈయన పీడించినా వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళ శాపాలు ఆయనకి తగలవు, అందుకే వాళ్ళు టెక్నిక్ శాపం పెట్టారు. ఆ టెక్నిక్ శాపం కూడా తర్వాత తెలుసుకుందాం మనం నెక్స్ట్ పిక్నిక్లో. ఆ తర్వాత శిల్పులలో గొప్పవాడైన విశ్వకర్మ లేచాడు. నేను అనేక రకాలైన ఆయుధాలు తయారు చేశాను, రావణాసురుడికి మొదలైన వాళ్ళకి రకరకాల శక్తి మొదలైన ఆయుధాలు ఇచ్చాను. విశ్వకర్మనైన నేను తయారు చేసిన ఏ ఆయుధము ఈ హనుమంతుడిని ఏమీ చేయకుండా వరమిస్తున్నాను అన్నాడు. మయుడు, నా ఆయుధములు హనుమంతుడిని ఏమీ చేయలేవన్నాడు. ఈ విధంగా అందరూ వరాలు ఇచ్చేశారు. ఎవరి దారిన వాళ్ళు ఇక హనుమంతుడి మీద గుప్పించేశారు వరాలు, ఎందుకంటే ఇన్ని వరములు భవిష్యత్తులో అవసరం కనుక. అప్పుడు బ్రహ్మ సంతుష్టుడై, వాయుదేవ చూచావా నీ కుమారుడికి ఇప్పుడు ఎంత శక్తి ఉన్నదో, నీ కుమారుడు ఈ మారుతి సమస్త శత్రువులని గజగజలాడించేస్తాడు, యుద్ధరంగంలో అతనికి తిరుగులేదు, అనేక దివ్య కార్యములు చేస్తాడు, కామరూపం కలిగి ఏ రూపం కావాలంటే రూపంతో తిరుగుతాడు, అభేద్యమైన శరీరం ఆయనది, వేగంగా మందముగా అసలు ఎగరకుండా కూడా ఆకాశంలో ఉండగలడు. ఆకాశంలో వేగంగా ఎగరచ్చు మెల్లగా ఎగరచ్చు, కానీ ఎగరకుండా స్తంభించి ఉండలేనండో, అలా స్తంభించి కూడా ఉండగలడు ఇతడు. ఇతడి వానర శ్రేష్ఠుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. భవిష్యత్తులో రావణోత్సాదనార్థాని రామ ప్రియకరాణి చ, రావణ సంహారానికి ఎన్ని పనులు చేయాలో అన్నీ చేస్తాడు, రాముడికి ప్రియము చేకూరుస్తాడు. ఈతడు చేసిన పనులకు అందరూ ఆనందపడిపోతారు. రోమహర్షణమైన పనులు చేస్తాడంటే శరీరం గగురుపాటుకు గురవుతుందన్నమాట. హనుమంతుడు తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవ్వకుండా ఎవడుంటాడండి? ఒక్కసారి రోమాంచితమవుతుంది శరీరం అని పలికి బ్రహ్మ అదృశ్యమైపోయాడు. వాయుదేవుడు అందరినీ విడుక్కొని ఈ పిల్లవాడిని తీసుకుని మళ్ళీ తిరుమలకు వచ్చేసాడు, వెంకటాద్రి దగ్గరకు వచ్చేసాడు. అప్పటికే పాపం అంజనాదేవి ఉయ్యాల దగ్గర కూర్చుని నా కుమారుడు ఏమైపోయాడో, 5 రోజుల నుండి 6వ రోజులో గడుగు పెట్టాడు, ఇంకా కనీసం 1 నెల కూడా గడవలేదు, 1 నెల పుట్టినరోజు కూడా జరగలేదు, నేను ఎక్కడికో బయటికి పోయాను, ఈ కుర్రాడు కనపట్టం లేదని కొంచెం బెంగ పెట్టుకుంది. ఎంత గొప్ప తల్లి అయినా, ఎంత జ్ఞానము కలిగినదైనా, కుర్రాడు ఎంత గొప్పవాడైనా, పిల్లలు పిల్లలే కదా, పిల్లలు అయితే కొంచెం బెంగ ఉంటుంది. ఆ సమయంలో వాయుదేవుడు అక్కడికి వచ్చి, అమ్మా అంజనా నువ్వేం భయపడకు, నా వరము వల్ల నువ్వు గర్భం ధరించి పిల్లవాడిని కన్నావు, ఇతడు అజేయుడయ్యాడు అని ఆ కుర్రాడిని పట్టుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాడు. అమ్మయ్యా అనుకుని కుమారుడిని కౌగిలించుకున్నది. అసలే ఆయన వానర జాతికి చెందినవాడు, అసలే వానరుడు. ఆపై మహాపరాక్రమవంతుడు. పైపెచ్చి ఇప్పుడు ఎన్ని వరాలు వచ్చాయి, ఇన్ని వరాలు రావడం వల్ల చిన్నప్పుడు బాగా అల్లరి చేసేసేవాడు ఆయన. అల్లరి చేయడానికి అక్కడేముంది, ఆ అంజనాద్రి దగ్గర అంతా ఋషుల ఆశ్రమాలే. ఆ ఋషుల్లో ఎక్కువ మంది గడ్డాలు కలిగిన వాళ్ళు, ఇలా తెల్లగడ్డాలు నల్లగడ్డాలు ఇలాంటి గడ్డాలు పొడుగ్గా పెంచుకున్నటువంటి వాడు. గడ్డం పొడుగ్గా పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలిసినా ఒక్క బ్లేడు ఖర్చు ఉండదు కదా, నెలకి 4 బ్లేడ్లు అయితే 4 15 60 రూపాయలు అంటే ఆ తాతగారు ఎంత దృష్టి వస్తుంది, 60 రూపీస్ ఖర్చు వస్తుంది మంత్లీ. దీంతోపాటు బ్లేడు ఖర్చు పక్కన పెట్టండి, మళ్ళీ దీనికి ఒక సబ్బు రోజు రాయడానికి, ఈ సబ్బు అదో 60 రూపాయలు. దీంతోపాటు గీకడం వల్ల వచ్చే జబ్బులకి రాసుకునే మందు ఉంటుందిగా పోయిన ఆఫ్టర్ షేవింగ్ లోషన్, అదో 200. అక్కడికి 200 60 అని 60 అని 320 రూపాయలు, నెలకు 320 రూపాయలు కలిసి వస్తుంది దానికి, ప్లస్ గంట టైం కలిసి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నెలల ఆర్డి కట్టుకుంటారు ఆయన, కలిసి వస్తుందని పాడు చేయట్లా. కొంతమంది డబ్బులు కలిసి వస్తే పాడు చేసుకుంటారు, అనవసరంగా ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన అలా కాదు, ఆర్డి కట్టుకుంటారు. అప్పుడు సంవత్సరానికి 12 మూళ్ళు 3600 ప్లస్ 12 రెళ్ళు 240 3840 రూపాయలు సంవత్సరానికి వస్తుంది ఇంకా. అలా ఆయనకు 70 ఏళ్ళు అనుకోండి, 70 × 4000 ఓర్ నాయనో ఎంత డబ్బు మిగిలిందో చూడండి మరి, అంటే దాచుకుని ఉంటారు. కాబట్టి చెప్పచ్చింది ఏమిటంటే, ఈ షేవింగ్ చేసుకోకుండా అడవుల్లో తపస్సు చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి, ఇది కూడా ఒక గొప్ప లాభమే అని సరదాగా అంటున్నప్పటికీ మహాత్ములకి దేహభ్రాంతి ఉండదు. అందువల్ల నిరంతరం యోగాభ్యాస తత్పరులై భగవద్ధ్యానం చేస్తూ భగవంతుడి నామమే చేసుకుంటూ యజ్ఞదీక్షలో ఉంటారు కనుక వాళ్ళకి గడ్డం పెరుగుతుందా, మీసం పెరుగుతుందా, జుట్టు పెరుగుతుందా, శరీరం అందంగా ఉందా లేదా, ఇవి ఎందుకు ఉంటుందండి, శరీరం మీద వ్యామోహం ఏముంటుంది వారికి, ధనం మీద వ్యామోహం ఉంటుంది, ఏ మోహము లేని మహాత్ములు వాళ్ళు. అందుకే వాళ్ళు జటాజోటాలు ఈ గడ్డాలు పెంచుకుని యజ్ఞాలు చేస్తున్నారు. ఇంతలో మన హనుమంతులు ఏం చేశాడనమాట, క్రమక్రమంగా నెల్లాళ్ళు గడిచాక ఒక్కొక్క ఋషి దగ్గరికి వెళ్ళి గడ్డం గట్టిగా బట్టి పీకేవాడు, కొన్ని వెంట్రుకలు ఊడొచ్చేసే వేగంగా, అవేం పెట్టుడు గడ్డాలు కావుగా పుట్టుడు గడ్డాలు, దాంతో వెంట్రుకలు గట్టిగా లాగితే ఊడొచ్చి కొంచెం నెత్తులొచ్చి బాబుహోయ్ అనేవారు. ఒక్కొక్కడి మీసం పట్టుకులాగేవాడు, ఒక్కొక్కడికి గోళ్లతో గిల్లేవాడు. ఒక్కొక్క ఆయన ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ ప్రాణాయామం ముక్కులా పట్టుకుని ఆయన లోపలికి లాగి దాన్ని స్తంభింపజేస్తూ ఉంటే, ఓహో నీ ముక్కు పట్టుకోనా అని హనుమంతుడు గట్టినవాడు ముట్టి ముక్కు నొక్కాడట. ముక్కు నొక్కగానే అవతల ఆయన హడిలిపోయి వదులు వదులు అన్నాడు. వదులుగా ఉందా అని ఇంకొంచెం నొక్కట, వదులు వదులుంటే వదులు అనుకున్నాడు ఆయన. ఇంకేముంది, వాళ్ళు వాహోయ్ వాహోయ్ అన్నారు, ఓతోబులు వేశారు. అప్పుడప్పుడు కొంతమంది ఈ కాషాయ వస్త్రాలు గోచిగుడ్డలు అక్కడ ఆరేసుకునేవారు. పాపం వాళ్ళ దగ్గర రోజుకు 2 వస్త్రాల కంటే ఎక్కువ ఉండవు కదండి, ఒక వస్త్రం కట్టుకుంటే 2 వస్త్రం ఆరేసేవారు అన్నమాట. పూర్వం ఋషులు ఎక్కువ బట్టలు నిల్వ చేస్తున్నవారు కాదు, విలువ నిండా బట్టలే, ఏ బట్ట కట్టుకోవాలో తెలియదు, రోజు వాషింగ్ మెషిన్లో వేయటం, ఉతకడం, వాటి వాళ్ళు ఇస్త్రీ చేయటం, ఇది అంతా అంతా అడవుల్లో కష్టం. వాళ్ళు వైరాగ్య సంపన్నులు, అందుకని కట్టుకున్న గుడ్డ ఒకటి, రేపు కట్టుకోవడానికి ఆరవేసుకున్న గుడ్డ ఒకటి అనమాట. పాప వాళ్ళు తీరా ఈ కాషాయ వస్త్రాలు వాళ్ళ లంగోటలో గోచిగుడ్డలో లేకపోతే ఏవో ఇంకో చిన్న అంగవస్త్రాలు ఆరేసుకుంటే ఈయన వెళ్ళి వాటిని పరుక్కని గోడతో చంపేసేవాడు. మంచి 15 గోళ్ళు కదా అవి, మర్నాటికి గుడ్డలు ఉండేవి కాదు, ఈ చింటి గుడ్డలు కట్టుకోలేరు. ఒక్కొక్కప్పుడు యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞంలో నెయ్యి వేస్తున్నప్పుడు ఉఫ్ అనేవాడు,
దెబ్బతో అగ్ని భగ్గుమని పైకి వచ్చేది, ఈ గడ్డం అంటుకునేది అనేవాడు ఆయన. ఈ విధంగా చాలా అల్లరి చేష్టలు చేశాడు.
ఏవం విధాని కర్మాణి ప్రావర్తత మహాబలః సర్వేషాం బ్రహ్మదండానాం అవధ్యః శంభునా కృతః.
ఇన్ని చిలిపి పనులు చేష్టలు చేయటంతో ఋషులలో కొంతమందికి ముక్కోపులకి కోపం వచ్చింది. కానీ ఏం చేద్దామన్నా శివుడిచ్చిన వరాలు, బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల బ్రహ్మదండం కూడా ఆ కుర్రవాణ్ణి ఏమీ చెయ్యదు. పైపెచ్చు, ఇతడు భవిష్యత్తులో చాలా గొప్ప పనులు చేయాలి. ఇతడే లేకపోతే ఒకవేళ ఇతను మనం తొందరపడి ఏదైనా చేస్తే మనల్ని రక్షించే రాముడే ఉండడు, రాముడికి ఇతను సహకారకుడు అనుకున్నారు వాళ్ళు. కానీ ఓర్చుకున్నా ఈయన కొంచెం అల్లరి ఎక్కువ బాగానే చేశాడు. దాదాపు ఒక 5-6 నెలల పాటు వాడు బాగా ఏడిపించాడు. ఒకరోజు 2 రోజులు తట్టుకుంటాం కానీ 5-6 నెలల పాటు ముక్కులు కొట్టుకుని గిల్లి బట్టలు చింపి దండం విరగొట్టి కమండలం విరగొట్టి యజ్ఞగొండంలో నిప్పు బాగా పెంచి హఠాత్తుగా నెయ్యి అందులో పోసి ఏడిపిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక ఋషులంతా ఆంగిరసుల దగ్గరికి వెళ్ళారు. ఋషులలో ఆంగిరసులని కొంతమంది ఉంటారు, వాళ్ళు మహాతపస్యాలు రండి బాబోయ్. అంగిరుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన కొడుకే బృహస్పతి మొదలైన వాళ్ళు. ఈ అంగిరుడి వంశస్థుల్ని ఆంగిరసులు అంటారు. వాళ్ళ గోత్రం ఆంగిరస గోత్రం. వాళ్ళు అన్నారు, ఈ కుర్రవాడికి ఏ శాపం తగలదు, ఇతన్ని ఎవరూ ఏం చేయలేరు, భవిష్యత్తులో గొప్ప పనులు చేస్తాడు కదా అని ప్రస్తుతం వీడు అల్లరి మనం తట్టుకోలేము. కాబట్టి ఏం చేద్దాం, ఓ టెక్నిక్గా శాపం ఇద్దాం. ఇతడి బలమును వరాన్ని తాను మర్చిపోవాలి. ఎవరన్నా బాగా గుర్తు చేసినప్పుడే గుర్తురావాలి. కొంచెం గుర్తు చేస్తే, కొంచెం బాగా గుర్తు చేస్తే బాగా వచ్చుగాక. అప్పటి వరకు తన బలాన్ని తన వరాన్ని ఇతను మర్చిపోగాక అని శపించాడు. ఈ శాపం తగులుతుంది, ఇదేం ప్రమాదం కాదు కనుక. వెంటనే హనుమంతుడు తనకి ఎక్కువ బలం ఉన్న విషయం మర్చిపోయాడు. బాగా ఎగరగలను, ఆకాశం అంత ఎత్తు ఎగరగలను అనే విషయం మర్చిపోయి కొంచెం కొంచెం ఎగరడం మొదలెట్టాడు. అతనిలో ఉన్న శక్తిని మర్చిపోవడం వల్ల చిలిపి చేష్టలు ఆగిపోయాయి. ముక్కులు గెల్లడాలు, బట్టలు చెప్పడాలు ఆగిపోయాయి. తన తాను మర్చిపోయి సామాన్య బాలుళ్ళు అయిపోయాడు. కుర్రాడు మరీ బుద్ధిమంతుడైపోయాడు. ఇప్పుడు మన్ను తిన్న పాము అంత బుద్ధిమంతుడైపోయాడు. ఇలా అంగిరసులు శపించారన్నమాట. ఆ తర్వాత ఏం చేశాడు ఈయన, బృహస్పతి దగ్గరికి తల్లి వాయుదేవుడు పంపించగా ఆయన దగ్గర చేరాడు. బృహస్పతి దగ్గర తీసుకెళ్ళి, ఈ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడండి, పాఠాలు చెప్పమంటే ఎంతో వినయంగా, గురువుగారండి మీరు ఏం చెబితే అది చేస్తానండి అన్నాడు ఆయన. గురువుగారు బుద్ధిమంతుడైన హనుమంతుడికి ఉపనయనం చేయించి అతన్ని శిష్యుడిగా స్వీకరించి అనేక విద్యలు నేర్పాడు. మహాపండితుడయ్యాడు ఇతను. ఆ కాలంలో వృక్షరథుడు అని ఒక కపిశ్రేష్ఠుడు ఉన్నాడు. సర్వ వానర రాజాసీత్ తేజస భాస్కర ప్రభ. అతడు సూర్యుడి వంటి కాంతి కలిగిన వాడు. అతనికి వాలి, సుగ్రీవుడు అని ఇద్దరు కొడుకులు. ఈ వృక్షరథుడు ఆనాడు వానరులందరికీ రాదు, అఖరికి కేసరికి కూడా ఆయనే అధినాథుడు. ఆ రాజుగారు చాలా కాలం పరిపాలన చేసి కాలధర్మం పొందాడు, వెళ్ళిపోయాడు. ఎవరైనా చివరికి కాలధర్మం చేయాల్సిందే కదా, ఎంతటి పిసిరు కొట్టాడైనా గొప్పవాడైనా ఎప్పటికైనా కాలధర్మం చేయక తప్పదు. ఈయన కూడా శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ వాలిని రాజును చెయ్యండి అన్నాడు. అప్పుడు మంత్రులు వాలిని రాజుగా, సుగ్రీవుణ్ణి యువరాజుగా చేశారు. సరిగ్గా ఆ సమయంలో కేసరి తన కుమారుడిని పిలిచి, సుగ్రీవుడు నువ్వు చిన్నప్పుడు కొంతకాలం పాటు బృహస్పతి దగ్గర కలిసి చదువుకున్నారు, ఈ సుగ్రీవుడు నీ మిత్రుడు, ఇతని వెంట ఉండు, ఇతను నీతో పాటు పెట్టుకో, ఎప్పుడు సుగ్రీవుడిని విడిచిపెట్టకు అన్నట్ట. అప్పటి నుంచి సుగ్రీవుడితో పూర్తిగా మైత్రి ఏర్పడింది. అంతపూర్వం చిన్నప్పుడు చదువుకున్నా ఇప్పుడు యువరాజు అయ్యాక మరింత మైత్రి ఏర్పడింది అనమాట. సుగ్రీవేణ సమంత్వస్య అద్వైతం చంద్రవర్జితం. ద్వైతము అంటే భిన్నత్వం, కానీ అరవరిక ఏమాత్రము అరవరిక లేని స్నేహం ఏర్పడింది అనమాట. అద్వైతమిత్రం అంటే ఏమిటి, మైత్రిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ద్వైతం అంటే ఎవడదారి వాడిదే, పేరుకి స్నేహితులే కానీ ఒకళ్ళు రహస్యాలు ఒకళ్ళకి చెప్పుకోరు, ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. కానీ అద్వైత మైత్రి అని ఉంటుంది. అప్పుడు వాళ్ళ శరీరములు వేరు కానీ ప్రాణం ఒకటన్నమాట. సుగ్రీవుడి దగ్గర హనుమంతుడు ఏ రహస్యం దాచడు, సుగ్రీవుడు హనుమంతుడి దగ్గర తన రహస్యాలు దాచడం. ఆ ఇద్దరికి అంత గాఢ మైత్రి ఏర్పడింది. ఏమాత్రం ఒకరినొకరు మాట వరస కూడా ద్వేషించుకొని రంధ్రాన్వేషణ చెయ్యని స్నేహం ఏర్పడింది. మైత్రిలో ఛిద్ర మైత్రి అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, మన స్నేహితుడిలో ఏదైనా లోపం ఉందేమో, ఆ లోపం కనిపెట్టి లోటు కనిపెట్టి సమయం వచ్చినప్పుడు అల్లరి చేద్దామని ఉంటారంటే కొంతమంది అలా స్నేహితులు చాలామంది అల్లరి చేస్తారు. ఆ వీడండి దిక్పాలాడండి తాగుబోతాడండి, లేదా వీడండి వీడి మొహం రాత్రి గురక పెడతాడండి అని పబ్లిక్లో చెబుతారు కొంతమంది. ఇది ఛిద్ర మైత్రి. కానీ అఛిద్ర మైత్రి అంటే ఏమిటనమాట, అసలు తన మిత్రుడిలో ఏ లోపం ఉన్నా దాన్ని బయట పెట్టాడు. వాడు మిత్రుడు అంటే అన్నీ బయటికి పబ్లిక్ చేసేస్తే ఇంక వాడలా అవుతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు ఒకరు లోపములు ఒకరు రెండో వ్యక్తి దగ్గర చెప్పకూడదట. తమ మైత్రి తమ దగ్గర అట్టే పెట్టుకోవాలి. బయట వాళ్ళు మోసగిస్తారు తప్ప, మీ ఇద్దరి మధ్య చిచ్చు పెడతారు తప్ప మీకు ఏ సాయం చేయరు. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు, మిత్రులు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు, ఈ నలుగురు తమలో ఉన్న గుట్టుబట్లు జాగ్రత్తగా అట్టే పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో నమ్మదగిన వాళ్ళు ఎవరికైనా తల్లి తండ్రి లేదా గురువు ఇంకెవ్వరికీ చెప్పకూడదు. బయట వాడికి చెప్తే చేస్తాడు అనమాట, వాడు ఇంకా పొల్లేసి పాడు చేస్తాడు. ఇవి జాగ్రత్తగా ఈ రోజు నుంచి గురువు గారు ఆదేశించారని దృష్టిలో పెట్టుకోండి. మీ భార్యాభర్తల మధ్యలో ఇంకో వ్యక్తిని అడుగు పెట్టనివ్వకండి. మీ స్నేహితుల మధ్యలో ఇంకోడెవడో పొల్ల పెట్టనివ్వకండి. మీ తండ్రి కొడుకుల మధ్యలో ఇంకోడెవడో చిచ్చు పెట్టకుండా చూడండి. అలాగే ఈ గురువు గారికి శిష్యుడికి మధ్యలో ఇంకో దౌర్భాగ్యుడు ఎవడో అడుగుపెట్టిన అవతల గట్టి పారేయండి అంతే. ఈ మధ్యన మా పరమేశ్వరుడు గురువుగారి సేనాని ఒకటి పెట్టాడు, మా గురువుగారి కోసం ప్రాణం ఇస్తానని. అది నిజమైన శిష్యుడు అంటే ఈ శిష్యుడికి గురువుకి మధ్యలో ఇంకోటి ఎవడో వచ్చి పొల్లేస్తే వాడిని పొల్లెట్టి తగలెడతాడు వాడు. అదనమాట, అలా ఉండాలి. అక్కడ హింసని కదా, అక్కడ గురుభక్తి అలా ఉండాలి. ఈ విషయాల్లో చాలా జాగరూకులై ఉండాలి. ఉంటేనే అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అంతేగాని మన గుట్టుబట్లు అవతల వాడికి ఇస్తే వాడు సమయం చూసుకుని పాడు చేస్తాడు. అసలు ఒక గొప్ప పద్యం ఉంది, ఏది, నీతి శతకంలో. సంస్కృతంలోనేమో భర్తృహరి రాశాడు, తెలుగులో ఏనుగు లక్ష్మణకే అనువాదం చేశాడు. అఘము వలన మరల్చు హితార్థ కలితు జేయు గోప్యం ముదాచు పోషిల్చు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడి లక్షణం బుల మెలగుచుండు. అసలు మిత్రుడు అంటే ఎలా ఉండాలో చెప్పారు ఇందులో. ఇది సంస్కృతంలో భర్తృహరి రాస్తే తెలుగులో ఏనుగు లక్ష్మణకవి గారు రాశారు. ఆ ఏనుగు లక్ష్మణకవి గారు చెప్పిందని ఈ పేరు రామకవి గారు మీకు వివరిస్తున్నారు. ఎందుకు చెప్తావు అంటే అఘము వలన వరల్చు. నువ్వేదన్నా పాపం చేస్తే, ఒరే మిత్రమా ఇది పాపం రా, దీనివల్ల నీవు ప్రమాదం పాలవుతావు అని రహస్యంగా అతన్ని పాపము చేయకుండా మంచి మార్గంలోకి తీసుకెళ్ళాలి. అది కూడా రహస్యంగా గుట్టుగా పాపము చేయకుండా వాణ్ణి మంచి మార్గంలో పెట్టాలి. హితార్థ కలితు చేయు, స్నేహితునికి ఏది మంచియో అది చెబుతాడనమాట. ఇది నువ్వు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే మంచిది, ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్ అయిపోతాను ఈ బతుకంతే, ఇలా చెప్పాలి. లేదా ఈ డబ్బు ఇలా చేయని చెప్పాలి. అనవసరంగా డబ్బు పాడు చేయకు, నెల నెల ఓ 10,000 రూపాయలు ఆర్థిక కట్టుకో, పిల్లలకి భవిష్యత్తులో బాగుంటుంది, ఇలా చెప్పాలి. గోప్యం దాచు, వీడిలో లూపోల్స్ ఉంటాయి కొన్ని తప్పుడు పనులు, అవి మాత్రం బయట పెట్టకుండా రహస్యంగా దాచాలి. పోషించు గుణము, మంచితనం ఉంటేనా, నా మిత్రుడు ఎంత మంచివాడండి బాబు, కిందట ఏడాది ఎంత సద్దన్నం పెట్టాడండి అని ఏడాది క్రితం పెట్టిన సద్దనం ఇప్పుడు పొగడాలి. మంచి ఉంటే బాగా ప్రశంసించాలి. విడువడా పన్ను, కష్టం వస్తే విడిచిపెట్టకూడదు. కష్టం వస్తే పార్టీ మారితే వాడు ఎందుకండి మిత్రుడు అవుతాడు. కాబట్టి ఆపన్నుడైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మిత్రుడిని విడిచిపెట్టని వాడే మిత్రుడండి. లేవడి వేళనిచ్చు, డబ్బులకి లోటు వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు, అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు ఆదుకుంటాడు, డబ్బు ఇస్తాడు. అదిగో అది మిత్రుడి లక్షణం. మిత్రుడి ఈ లక్షణం మూల వెలగుతుండు. వాడు మిత్రుడా లేకపోతే వాడున్న అడ్డమైన వాడు మిత్రుడా? వీడు మిత్రుడు కాదు, వీడు స్నేహితుల మరి కొంప ముంచుతున్నవాడు. అలాంటి స్నేహం సుగ్రీవుడిది హనుమంతుడిది. అందుకే ఛిద్రవర్జితమైన స్నేహం అన్నారు అక్కడ వాళ్ళిద్దరిది. కానీ చిత్రాడు తెలిసిన చిన్నప్పటి నుంచి సఖ్యం, ఆ బాల్యం సఖ్యం అభవత్ అన్నాడు కదా, బాల్యము నుంచి స్నేహితులు. అనిలస్య అగ్నినాయత, అగ్నికి వాయువు తోడైనట్టుగా వీళ్ళిద్దరూ తోడుగా ఉండేవారు. అంటే సుగ్రీవుడు అగ్ని, ఆంజనేయుడు వాయువు, వాయుపుత్రుడు వాయువు. వాయువు తోడైతే అగ్ని పెరగాలి. అయినా ఋషులు ఇచ్చిన శాపము వల్ల
హనుమంతుడు తన వలం తాను తెలుసుకోలేకపోయాడు. కాబట్టే వాలితో పాటు చావు దెబ్బలు తిని పరిగెడుతున్నటువంటి సుగ్రీవుడితో పరిగెత్తాడు కానీ రక్షించలేదు. లేకపోతే ఆంజనేయుడే తలుచుకుంటే వాలిని ఎత్తి సముద్రంలో విసిరేసేవాడు ఒక్క దెబ్బకి. కొందరికి అనుమానం ఉన్నది, సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా శరీరం పెంచి విద్య నేర్చుకున్నాడు కదా, మరి అప్పుడు ఎలా తెలిసింది శక్తి అని. నేను మీకు ముందే చెప్పాను, ఋషులు ఎవరు శాపం పెట్టారు, నీలో ఈ శక్తి ఉందని ఏ శక్తి గురించి చెబితే ఆ ఒక్క శక్తి అతనికి బయటకు వస్తుంది. సూర్యుడు నువ్వు బాగా పెరిగి నా దగ్గర నిలబడి విద్య నేర్చుకోగలవు అన్నాడు, కాబట్టి ఆ ఒక్కటే తెలుసుకున్నాడు ఆయన. మిగతా విషయాలు సూర్యుడు ఇంకా రెచ్చగొట్టలేదు, ఎందుకంటే ఇప్పుడే రెచ్చగొట్టకూడదు కనుక. కానీ ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియజేసినవాడు ఎవరు, జాంబవంతుడు. నువ్వు మహాత్ముడివి, నీలో వ్యాకరణ విద్య ఉన్నది, నీలో ఎక్కడికైనా ఎగిరే శక్తి ఉన్నది అని మొత్తం ఏ ఏ శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ బాగా ప్రశంసించగానే ఆ దెబ్బకి విజృంభించి ఒక్కసారి మహాత్ముడు అయిపోయాడా. మీ అందరిలో ఆ శక్తులు ఉన్నాయి, ఉన్నాయని మీకు తెలియదు. అవి ఉన్నాయని మేము గుర్తించి పొగిడితే మీరు మళ్ళీ రెచ్చిపోతారు. అందుకని విశ్వనాథ ఉపన్యాసం చెప్పాను అనుకోండి, రేపటి అప్పుడు రెచ్చిపోతాడు, అప్పటిదాకా నాకు గుర్తుంది నేనేం చెబుతానండి అంటాడు. అంటే తన శక్తి తనలో ఉపన్యాసం కూడా ఉన్నాడని విషయం నాకు తెలియదు. ప్రతి వ్యక్తికి లోపల కొన్ని శక్తులు ఉంటాయి. చక్కగా ఏలపాటు పాడారనుకోండి మా తాతగారు, జగత్ తాత. కానీ ఆయన ఏలపాటు పాడతారన్నది ఎప్పుడూ దారిలో విని నేను ప్రశంసిస్తే కదా పాడారు ఆయన, లేకపోతే ఇంట్లో కూర్చొని రహస్యంగా పాడేవారు ఆయన. ఎంత చక్కగా పాడేశారు హాయి గారు, ఒకటో క్లాస్ పిల్లాడు కూడా అలా పాడాడు. ఆ రామ 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 అనే నా పాటని భలే కుష్ కుష్ కుష్కుని పాడేశాను ఆయన. ఏలపాటు రఘురామ అయిన తర్వాత మళ్ళీ ఏలపాటు లక్ష్మీనారాయణ గారు అన్నట్టుగా అయిపోయాడు. ప్రతి వ్యక్తిలో ఉన్న ఈ శక్తులు మనం వెలికి తీయాలి. మారుతి ఋషి శాపాహృత బలః తదా ఏష కపిసత్తమః. ఈ వానర శ్రేష్ఠుడు ఋషి శాపం వల్ల తన బలం తనకి గుర్తులేక వాలి సుగ్రీవుల యొక్క రణమధ్యంలో తాను జోక్యం చేసుకోక మిన్నకున్నాడు. వాలి చేతిలో దెబ్బలు తిన్న సుగ్రీవుడు పారిపోతుంటే హైతపడు తాను పరిగెత్తాడు. ఇదే విధి వైపరీత్యం. దీన్ని ఏమన్నారు, విధి. విధిని ఎవరూ తప్పించుకోలేము. ఎక్కడ ఎవడికి ఎప్పుడు సుఖమో, ఎక్కడ ఎప్పుడు ఎవడికి సుఖమో దుఃఖమో అది ఎక్కడికి వెళ్ళి అనుభవిస్తాట. ఈ పూట మీ అందరికీ ఈ కృష్ణాలయంలో రామాయణం వినే అవకాశం భగవంతుడు విధి ఇచ్చాడు కనుక ఇక్కడ కూర్చుని విన్నారు. ఇవాళ లేదు కొందరికి, వాళ్ళు ఇంట్లో కూర్చుని వినొచ్చు, లేకపోతే అసలు వెళ్ళలేకపోవచ్చు. ఒక్కొక్కడికి ఈ పూట సాయంత్రం ఇంటికి వెళ్ళాక పూరి కూర తినే యోగం ఇస్తాడు, వాడు పూరి కూర తింటాడు. పూరి కూర తిన్నాక గొంతు కట్టం పడి పూరి ముక్క మంచినీళ్ళు తాగవలసిన కర్మ ఒకడికి పెడతాడు, వాడు నీళ్లు తాగుతాడు. ఇలా ఆయా వ్యక్తులకి విధి రాసిన రాత ప్రకారం ఆ జీవితాలు నడుస్తూ ఉంటే దాని ఎవడు మార్చలేడు. అందువల్ల హనుమంతుడు అంతటి వాడు పక్క నుండి కూడా సుగ్రీవుడిని ఇబ్బందులు పడ్డాడు. ఈ హనుమంతుడి గురించి ఎంత చెప్పినా తక్కువయ్యా రామచంద్ర అని ఇక్కడ నుంచి చెప్పాడండి అగస్త్యుడు రాముడితో. హనుమంతుడు వింటూ ఉండగా సుగ్రీవుడు వింటూ ఉండగా చెప్పిన మాటల, పరాక్రమోత్సాహ మతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయా నయైశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్యై హనుమతః కోభ్యధికోస్తి లోకే. పరాక్రమంలో ఉత్సాహంలో అనేక విధములైన తెలివితేటల్లో తిరుగులేని ప్రతాపంలో మంచి లక్షణములలో బాగా మాట్లాడటంలో నీతి అనీతి తెలుసుకుని ప్రవర్తించడంలో విచక్షణ జ్ఞానంలో గాంభీర్యములో ఈ హనుమంతునికి ఎవ్వరూ సాటి లేరు. ఇతడిలో పరాక్రమం ఉన్నది. పరాక్రమం ఉన్నా కొంతమందికి ఉత్సాహం ఉండదు, అలా బిగుసుకుపోయి ఉంటారు అన్నమాట. దిక్మాలు కొంత కళకళ ఉండదండి, అలా ఎందుకు ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటారు. ఏమిటో మరి కాలిపోయిన కట్టెల్లాగా, శ్మశానంలో సేవల్లాగా అలా ఉండకూడదు. మంచి హుషారుతో కళకళ ఆడిపోవాలి. హనుమంతుడి ముఖంలో ఉత్సాహం ఉంటుంది, ఎప్పుడు అలా ఉంటాడు ఏమిటో అంటే అది మనలో లోపట. మనుషులలో ఉత్సాహం ఉండాలి, అప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుంది, మీ పనులు అవుతాయి. అంతేగాని అలా దిగాలుగాను, లేకపోతే నేనేదో గొప్ప అండి చూసుకుపోయో, ఏ కారణం చేతనో కొంతమంది నవ్వరు జీవితంలో. అసలు నవ్వులేని వాడు బతుకు అది బతుకు కాదు పొమ్మన్నారు అంతే. హనుమంతుడు ఉత్సాహంతో నవ్వుతూ ఉంటాడు, అదే నవ్వి అసలు ఆయనకి అందంట. ఇంకా ఎన్ని రకాల తెలివితేటలు, బహుముఖ ప్రజ్ఞ అన్నమాట. ఏ సమయమునకు ఎప్పుడు ఏది ఎలా చేయాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఇక ప్రతాపమా ఆయన దగ్గర తప్ప మరొకరి దగ్గర ఉండదు. ఇన్ని ఉన్నవాడికి సౌశీల్యం ఉండదు, ఆయన దగ్గర మంచి శీలం, మంచి ప్రవర్తన ఉన్నది. ఇక మాట్లాడుతూ ఉంటే సంగీత ధ్వనిలో ఉంటుంది. హనుమంతుడు కావాలని తప్ప, రాక్షసుల దగ్గర కావాలని కటువుగా మాట్లాడితే తప్ప, మిగతా ఎక్కడ హనుమంతుడు మాట్లాడినా రాళ్ళు కరిగిపోయే సంగీత ధ్వని వస్తుందన్నారు. హనుమంతుడు రామా రామాని పాడితే రాళ్ళు కరిగాయి. అందుకే హనుమంతుడు వంటి సంగీత దోషుడు లేడు. ఆయన కూలీ రాగం తీస్తే కూడా అది ఒక మహా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది రాగం తీశానండి అంటారు, రాగం తీసావా, నేను ఏడుస్తావేమో అనుకున్నాను అన్నాడు అరగడి గారు. అలాగా కంఠం భగవంతుడిచ్చిన వరం, వచో మాధుర్యం ఉంటుంది ఆయన దగ్గర. హనుమంతుడి ప్రవర్తనని బట్టి ఇది నీతి, ఇది అవినీతి అని తెలుస్తుంది. ఇంకొక విషయం చెబుతున్నాను, ఈయన బృహస్పతి దగ్గర విద్యను నేర్చుకున్నాక సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. అప్పుడు సూర్యుడు, నేను ఏకదాటిన ప్రయాణం చేస్తూ ఉంటాను, ఒక క్షణం నిలకడగా ఉండను, అటువంటి నా దగ్గర నువ్వు విద్య నేర్చుకోవడం కష్టం కదా అన్నాడు. అప్పుడు పక్క నుంచి సూర్యుడు యొక్క కిరణములు, సూర్యుడు వెడుతూనే ఉంటే సూర్యకిరణములు వచ్చి హనుమంతుడి చెవిలో, సూర్యుడు వేరు సూర్యకిరణముల శక్తి వేరు, నేను సూర్యకిరణాలని, హనుమా సూర్యుడు ఒక్క క్షణము కూడా నిలకడగా లేకుండా తిరుగుతూ ఉంటాడు, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవడం కష్టం, కానీ నీ దగ్గర ఒక శక్తి ఉన్నది, నువ్వు బాగా శరీరం పెంచి ఒక కాలు తూర్పు కొండ మీద ఒక కాలు పడమర కొండ మీద పెట్టగలవు, అలా పెడితే నువ్వు ఉత్తర దిక్కుకే చూడగలవు, అంత శరీరం పెంచి సూర్యుడి దగ్గర విద్యలు నేర్చుకునే శక్తి నీ దగ్గర ఉన్నాయి అని సూర్యకిరణములు సలహా ఇచ్చాయి. అప్పుడు హనుమంతుడు ఓహ్ అని విపరీతంగా శరీరం పెంచేశాడు. అసౌ పునర్వ్యాకరణం గ్రహీష్యన్ సూర్యోన్ముఖ ప్రష్టుమనః కపీంద్ర ఉద్యద్గిరే అస్తగిరిల్ జగామ గ్రంథం మహద్ధారయన ప్రమేయ. అప్పుడు ఈయన తూర్పు కొండ మీద కుడికాలు, అస్తగిరి అంటే పశ్చిమ పర్వతం మీద ఎడంకాలు పెట్టి సూర్యుడి వరకు తన శరీరం పెంచి, సూర్యుడి రథం ఎటు పెడితే అటు తల తిప్పుతూ ఆయన దగ్గర రకరకాల వ్యాకరణాలు నేర్చుకున్నాడు, అనేక వ్యాకరణాలు నేర్చుకున్నాడు. అంత పూర్వ వ్యాకరణాలు నేర్చుకున్నాడు, ఇప్పుడు వెళ్ళి కొత్త వ్యాకరణాలు నేర్చుకున్నాడు. నవవ్యాకరణ పండితుడయ్యాడు. 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు ఆయన. కొంతమంది నవవ్యాకరణం అంటే కేవలం 9 అనుకుంటున్నారు, కానీ నవవ్యాకరణం అంటే 9 కాదు, కొత్త వ్యాకరణాలు. నవ అంటే కొత్త, కొత్త కొత్త భాషలు కూడా ఎప్పటికప్పుడు నేర్చుకునేవాడు ఆయన. దిక్కు వాళ్ళు ఇంగ్లీషు, ఫ్రెంచి, మెక్సికన్ను, ఆ భాష, ఈ భాష, తురక భాష, ఉర్దూ భాష, డొక్క భాష, పిక్క భాష, సంకర భాష, సోహారి భాష, అన్నీ నేర్చుకునేవాడు ఆయన. ఏ లాంగ్వేజ్లో కడితే అందులోనే పండితుడు ఆయన. అన్ని భాషలు చకచక వచ్చేసేవారు అన్నమాట. ఎవరు ఏ భాషలో వాళ్ళు ఆయన్ని పొగిడితే ఆ భాషలో సమాధానం ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఈ టైంలో ఆఫ్రికా వాళ్ళు ఆయన జై ఆంజనేయ అని అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫ్రికన్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు ఆయన. హిందీ వాళ్ళతో హిందీ భాష మాట్లాడతాడు, తెలుగు వాళ్ళతో తెలుగు భాషలో మాట్లాడతాడు. మీరు ఏ భాషలో మాట్లాడండి, హలో హౌ డు యు డు ఆంజనేయ అంటే ఐఎమ్ ఫైన్, హౌ డు యు డు అని వెళ్ళి అంటాడు ఆయన. మన దిక్కుమాలాలం కనుక హౌ డు యు డు అని హనుమంతుడు పలకరించడం ఏంటి, నమస్కారం అనక, కాబట్టి దిక్కుమాలను ఇంగ్లీష్ అన్నారు. అలా ఎవరు ఏ భాషలో మాట్లాడినా ఆ భాషలో సమాధానం చెబుతూ ఉండేవాడు ఆయన. అనేక వ్యాకరణాలు చదువుకున్నాడు, సూర్యుని అనుసరిస్తూ వెళ్ళాడు. విద్యా వైభవం అంటే హనుమంతుని దగ్గరే ఉన్నది. పైగా పుస్తకాలు అక్కర్లా, అన్నిటికీ పాత పుస్తకాలు తీసి కాపీ చేసి వాట్సాప్లో పెట్టేయడం కాదు, ఇతరుల మీద కంఠస్థం చేసేవాడు ఆయన. నహ్యస్య కశ్చిత్ సదృశోస్తి శాస్త్రి, శాస్త్రములలో ఇతనికి సాటి వచ్చేవాడు ఒక్కడు లేడు. అవన్నీ ధారణ చేసేట అంటే కంఠస్థం చేసి గుర్తుపెట్టుకున్నాడు. సంచిలో పెట్టి కండువే గుర్తుండదు మనకి, వాటర్ వేస్తే నీళ్లు నిండిపోతూ ఉంటే కింద కారిపోతుంటే వాటర్ వేసామని గుర్తుండదు, అన్నం తింటూ మధ్యలో పెడితే అన్నం తిని వచ్చేసాను మధ్యలో తెలియదు, ఇంటికి తలుపుకి తాళం వేయకుండా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఇదో బెంగ చాలామంది గురించి, వాడు ఇంటికి తాళం వేశారా లేదా అని మళ్ళీ సీసీ కెమెరాలో చూడాలి. ఏం మనుషులండి వాడు వీళ్ళు, కానీ హనుమంతుడు అన్నీ పనులు చేస్తాను అన్నీ మర్చిపోడు. మళ్ళీ ఇప్పుడు ఓ ట్రెజరీ ఆఫీసులో పనిచేయాలి హనుమంతుడు, ఖజానాకి తాళం వేయకుండా రామ్ మురుగులు వెళ్ళిపోతే గురువుగారు గుడిబడి అప్పగించారు కనుక ఇంటికి తాళం వేయకుండా వెళ్ళిపోతావా, ఇంటికి తాళం వేసి గుడిబడి దగ్గరికి వెళ్తే ఇంకోసారి గుడికి వెడతావు, లేకపోతే ఎవడో తడిగొడ్డుతో పట్టుకుపోతాడు మొత్తం. ఆ తర్వాత తడి లేదు, గుడి లేదు, బడి లేదు, అవునా? కాబట్టి హనుమంతుడు కోశాగారానికి తాళం వేసేవాడు, అన్ని పనులు చేసేవాడు. ఇంట్లో కరెంటు స్విచ్లు కట్టవు నువ్వు, లేకపోతే కరెంటు బిల్లు పెరుగుతుంది, కాబట్టి బయటకు వెళ్తున్నప్పుడు స్విచ్ కట్టాలి, అవన్నీ నియమాలు. ఇవన్నీ ఏమీ చేయకుండా అలా నడుపుతావు అసలు సామ్రాజ్యం.
ఆధ్యాత్మిక సామ్రాజ్యం నడపాలంటే ముందు నీ సామ్రాజ్యం నీకు తెలియాలి. నీ ఇంట్లో పురాణానికి బయలుదేరే ముందు దీపములు కట్టి వాటర్ వేసేమేమో స్విచ్ కట్టుకొని స్టవ్ మీద ఏదైనా పెడితే అవి కట్టి అప్పుడు తాళములు వేసుకుని పురాణములకు వస్తే రేపు రెండో రోజు పురాణానికి రాగలవు తప్ప ఇందులో ఏం తేడా వచ్చినా ఇక రెండో రోజు పురాణానికి వెళ్ళవు. అవునా? కాబట్టి అన్ని పనులు పరమ సామర్థ్యంతో నిర్వహించేవాడు, ధర్మశాస్త్ర పారంగతుడు, గురుంసురాణం దేవతలకు కూడా గురువు ఈయన మహాత్ముడు. మళ్ళీ చెప్పాడండి, సోయం నవ వ్యాకరణ అర్థవేత్త బ్రహ్మ భవిష్యత్యపితే ప్రసాద. అగస్త్యుడు ఇంత గట్టిగా చెప్పాడు, నవవ్యాకరణ పండితుడైన ఈతడు భవిష్యత్తులో నీ అనుగ్రహం వల్ల బ్రహ్మ అవుతున్నాడు, 9వ బ్రహ్మ అవుతున్నాడు. ఈ ప్రపంచమంతా కలియుగాంతంలో నాశనం అవుతుందిట, అప్పుడు మొత్తం జలప్రలయం కూర్చాలంటే ఒక సముద్రుడి వల్లే అవుతుంది. ఆనాడు జలప్రలయ కాలంలో సముద్రుడు ఎంతటి వాడో ఈతనంతవాడు, తన చేతులతో సముద్రాన్ని పైకెత్తగలడన్నమాట ఇతను. యుగాంతకాలంలో కోపంతో ప్రజల ప్రాణములు తీసే యముడంతటి వాడు, ఇంతటి హనుమంతుని ముందు ఒక్కడు కూడా నిలబడలేడు. కః పురస్తాత్ అంటే హనుమంతుడు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాను బస్తీమే సవాల్ అనేవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఈ హనుమ సుగ్రీవుడు, మైందుడు, ద్విధుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు, వీళ్ళంతా బ్రహ్మదేవుడి ఆజ్ఞ వల్ల విష్ణువునకు సాయం చేయటానికి భూలోకంలో పుట్టారు. ఆ విష్ణువే నువ్వు రామా, నువ్వు సాక్షాత్తు ఆదినారాయణుడు. నీవు మానవ రూపంలో రావణ వధకి అవతరిస్తూ ఉంటే నీకు సాయం చేయడానికి మహాత్ములంతా కారణజన్ములు దేవతలంతా ఆవిర్భవించారు. హనుమంతుడు చేసిన ఈ కర్మల్లో కొన్ని నీకు చెప్పాను, ఇంకా ఆయన చేసిన అసంఖ్యాక కర్మలు అన్నీ ఇన్నీకావు. అనగా రామలక్ష్మణులు, వానరులు, రాక్షసులు, రాక్షసులు ఉన్నారు అక్కడ, ఆ విషయం మర్చిపోకూడదు. విభీషణుడు ఉన్నారు కదా, అందువల్ల విభీషణుడితో పాటు ఇప్పుడు ఆ సామ్రాజ్యంలో ఉన్న కొందరు ముఖ్యులు, విభీషణ మంత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇటువంటి వాడితో మనం ఇంతసేపు తిరిగామా, ఈతడా ఇంత సామాన్యుడిలా మనతో స్నేహితుల్లో మెలిగాడు అనుకున్నారు. ఇదంతా విన్న అగస్త్యుడు ఆ తర్వాత రాముడితో వెళ్ళామన్నాడు, రామచంద్ర ప్రభు నువ్వు సకల లోకేశ్వరుడి, అసలు నీకు తెలియదంటూ ఏమీ ఉండదు, అన్నీ తెలుసుండి ఏమీ తెలియనట్టుగా అమాయకుండా మా హనుమంతుడి గొప్పతనం ఏమిటి, లేక రావణాసుడు ఇలాంటివాడా అని అడిగి తెలుసుకున్నావు. తద్వారా లోకానికి విషయాలు తెలియజేయాలని తప్ప నీకు తెలియదేముంది. ఎంత శ్రద్ధగా విన్నావు, ఇంత శ్రద్ధగా పురాణం వినేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. మేము అదృష్టవంతులు, నీకు పురాణము చెబుతూ అంటే పాత కథలు చెబుతూ నిన్ను చూసాం, నీ దర్శన భాగ్యం అప్పింది. రాముడిని ఒక పావు గంట చూస్తే చాలనుకుంటారు చాలామంది. అటువంటిది మేము గంటలు గంటలు నీ దగ్గర కూర్చొని చూడగలిగాం, మా జీవితం పంట పండింది, మా అదృష్టం. ఇక మేము వెళ్ళొస్తామనగా అప్పుడు ఆయన ఉన్నాడు, రాముడు వినయంగా నమస్కరించి, మహాత్మా దేవతలు పితృదేవతలు ఈరోజు నా ఎడల ప్రసన్నులై ఉన్నారు, వాళ్ళు నన్ను అనుగ్రహించారు, అందులో నిన్ను దర్శించడం వల్ల మరింత ఆనందం పొందారు వాళ్ళు. ఇప్పుడు నాకు మనసులో కోరిక వచ్చింది, ఆ పని నువ్వే చెయ్యాలి. ఈ పౌరులతో జానపదులతో కలిసి నేను ఒక మహాయజ్ఞం చెయ్యాలనుకుంటున్నాను, చాలా గొప్ప యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాను. ఆ యజ్ఞం నీవు దగ్గరుండి పర్యవేక్షించు. అగస్త్యుడి లాంటి వాడు యజ్ఞమును సక్రమంగా నడుపుతూ ఉంటే, పర్యవేక్షిస్తూ ఉంటే ఇక తిరుగుండదు. మా పితృదేవతల అనుగ్రహం పొందుతాను, దేవతానుగ్రహము పొందుతాను. యజ్ఞములు ఎప్పుడు ఆపకూడదట. రాముడు యజ్ఞాలు చేశాడు. రాముడు పరమాత్మని మనం నమ్ముతున్నావా లేదా? అంతటి పరమాత్మ యజ్ఞములు చేయాలన్నాడు, అలాంటిది యజ్ఞాలు వద్దన్నవాడు ఊరుకుడా కాదా? ఒకసారి ఆలోచించండి. ఆ యజ్ఞమునకు నీవు రావాలి, ప్రారంభం అవ్వడానికి ముందే రావాలి. మీరందరూ వచ్చి దగ్గరుండి నడిపించాలనగానే అంతకంటే అదృష్టం తథాస్తూ అన్నారు వాళ్ళు. అక్కడి నుంచి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాముడు హఠాత్తుగా యజ్ఞం అన్నారేమిటి, ఏమి ఊహించకుండానే నా నోటి నుంచి యజ్ఞం చేయాలనే మాట వచ్చింది. అంటే యజ్ఞం చేయాలని దేవతలు నన్ను ప్రేరేపిస్తున్నారన్నమాట, ఇది దేవతల సంకల్పం వల్ల నా నోటి నుంచి వచ్చిందనమాట అనుకుంటా. ఆ యజ్ఞం ఎటువంటిది, ఏ యజ్ఞం చేయాలని ఆలోచనలో పడ్డాడు ఆయన. అంటే ఒక్కోసారి నోటి వెంబడి మాటలు వస్తాయి, ఆ తర్వాత ఆలోచనలో పెడతారు. ఇప్పుడు నేను ఉన్నాను,
ఓ పెద్ద శివలింగం ప్రతిష్ఠించాలని అనుకున్నాను. అన్నాను కానీ ఆ తర్వాత ఏమిటో నాకు ఊహలేదు. ఆ తర్వాత భగవంతుడు చూసారా, తెలియకుండానే అన్నీ ఏర్పాటు చేసి ఆ శివలింగం ప్రతిష్ఠిస్తున్నాడు. అదే దైవ బలం అంటారు, దైవానుగ్రహం అంటారు. ఆ సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆలోచన చేస్తూ క్రమంగా రామచంద్రుడు హాయిగా స్నానం చేశాడు, సంధ్యావందనం పూర్తి చేసుకున్నాడు, రాత్రిపూట భోజనాధికారులు పూర్తి చేసుకుని వానరాజులందరినీ తోటిరాజుల్ని అందరినీ వారి వారి స్థానాలకు పంపించి తాను కూడా రామచంద్రుడు అంతఃపురంలో ప్రవేశించాడు. ఎన్నాళ్ళయిందండి సీతతో ఆయన ప్రేమగా మాట్లాడి, ఎన్నాళ్ళు అడవిలో ఉన్నప్పుడు ఒక రకం, తీరా రావణ అంతఃపురంలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం వల్ల అదొక కొంత ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చాక ఈ పాలనలో పడి కొంతకాలం, ఈ రోజుకి ఆయనకి ఎందుకో సీతతో కాసేపు మాట్లాడాలనిపించి ముచ్చట్లాడట. భార్యామణిని తన ప్రేమతో తన ప్రవర్తనతో మాటలతో సంతోషపెట్టిన పురుషుడికి ఈ జన్మలోనే ముక్తి వస్తుందని రాముడు చెప్పాడు. అందువల్ల చక్కగా భార్యను అప్పుడప్పుడు ప్రేమగా పలకరించాడు. అన్నిటికీ ఎప్పుడు ముఖం తిట్టుకుంటూ నీ మొహం తగలయ్యా అంటూ ఉంటే రేపు పొద్దున నీకు పాపం వస్తుంది. భార్యతో వినయంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఈ చాలామంది కలియుగంలో మంచి మంచి ఉద్యోగాలు చేయడం వల్ల దానివల్ల ఆ ఉద్యోగంలో ఉన్న టెన్షన్తో ఇంటికి రాగానే ఆ టెన్షన్ అంతా పెళ్ళం మీద చూపిస్తారు. అక్కడేమో బాసు గారు వీడు యాస్ అని తిడతాడు, వీడు అక్కడ ఎస్ అంటాడు, ఇంటికి వచ్చి పెళ్ళం దగ్గర యాస్ అంటాడు మళ్ళీ. అది కష్టం కదా. కాబట్టి ఇంటికి రాగానే ఎప్పుడు కూడా భార్యతో ప్రేమగా మాట్లాడాలి, ఆవిడ కూడా అలాగే ఉండాలి. అది నిజమైన సంసారం. రాముడు అది చేశాడు, సీతలా చేశారు కాబట్టి వాళ్ళు ఆదర్శ దంపతులు అయ్యారు. అద్భుతమైన పాట ఉంది తెలుసా పాతకాలంలో, తన్నవారెవరైనా దరిజేన ప్రేమ మీరా ఆదరిల్చువారి సుఖ జీవన సంసారమే సంసారం సంసారం ప్రేమసుధా పూరం నవజీవన సారం సంసారం సంసారం ఇల్లాలు నర్ప సేవా యజమాని ఇల్లు బ్రోవా ఇల్లాలు నర్ప సేవా యజమాని ఇల్లు బ్రోవా కళ్ళ కళ్ళలాడే పసి పాపలు చెలువారే సంసారం సంసారం సంసార సాగరాన కష్టాలనంతమైనా సంసార సాగరాన కష్టాలనంతమైనా వెరవని వారే సుఖ జీవనులెపుడైనా సంసారం సంసారం ప్రేమసుధా పూరం నవజీవన సారం సంసారం సంసారం. ఎంత గొప్పగా రాశారండి వాళ్ళు. ఇల్లాలు ఎప్పుడు సేవ చేయాలి, యజమాని జాగ్రత్తగా సంపాదించాలి, డబ్బంతా తగినట్టు జీతనంతో పెళ్ళాన్ని చెప్పకపోతే ఆర్డీ కట్టకపోతే పెళ్ళాం ఏడుస్తుంది, ఈవిడు సేవ చేయకపోతే ఆయన ఏడుస్తాడు. కాబట్టి ఇద్దరు ఉండాలి, ఇంట్లో పిల్లలు కళకళలాడుతూ తిరగాలి. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే తన వారు ప్రేమతో దగ్గరికి తీసి రండి కాస్త భోజనం చేయండి అని పిలవాలి, స్నానం చేయనివ్వాలి, ముఖాలు చిట్లించుకోకూడదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంసార సాగరంలో కష్టాలు లెక్క లేకుండా వస్తాయట. వీడే ఆఫీసులో చివాట్లు తిన్నా కానీ ఏమిటి మొహలా పెట్టుకొచ్చావు అందంటే వాడు అసలే మొహలా పెట్టుకొచ్చాడు కదా, ఏ ప్రమోషన్ లేకో ఇంకో మోషన్ అయ్యో గదగదన్నాడు వచ్చాడు వాడిని, వీడు కాస్త మడీ బాధ పెట్టకూడదు కనుక ఆ కష్టాలని తట్టుకునే శక్తి వీడివ్వాలి, వాడు ఆత్మబలంతో ఉండాలి. ఎంత మాట్లాడేవారికి సంసార సాగరాన కష్టాలు అనంతమైన వెరవని వారే సుఖజీవనులు ఎప్పుడైనా. ఎంత గొప్ప పాటలు ఆ రోజుల్లో. అందుకే ఆ సినిమాలు ఆ పాటలు ఆ రాసిన వాళ్ళు సంగీతం కూర్చిన సుసర్ల దక్షిణామూర్తి గారు ఇక పాడిన మహానుభావుడు ఘంటసాల అందరూ ధన్యజీవులు వాళ్ళు, ఒకదానికోటి తోడుపడ్డాయి. మళ్ళీ ఆ రోజులు ఇంక ఎప్పుడు వస్తాయో చెప్పలేదు. గతకాలము మేలు వచ్చు కాలము కంటేనన్నాడు నన్నయ్య గారు. మతి తలపగా సంసారం బతి చంచలం, ఈ సంసారం చంచలమైనది, ఎండమావు లట్టుల సంపత్ ప్రతతులు అతి క్షణికంబులు. ఎండమావులో నీళ్లు ఉండవు, అది ఎండమావి. అలాగే మన సుఖాలు కూడా చాలా తక్కువ, మన సంపదలు శాశ్వతంగా ఉండవు. ఇవాళ మనం సంపాదించిన సంపదలంతా మనతో రావు, ఇవి శాశ్వతం కావు. గతకాలము వేలు వచ్చు కాలము కంటే ఇదివరకటి రోజులే బాగున్నాయి అనిపిస్తుంది కదా, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హాయిగా చిన్నప్పుడు ఆడుకున్నావు అనిపిస్తుంది, చిన్నప్పుడు తింటే అరిగింది, పప్పు రుచిగా ఉంది, నెయ్యి రుచిగా ఉంది, ఇప్పుడు నెయ్యి కలిపి అన్నీ కలిపి అన్నీ మోసాలే. రామరామ రామరామ నీచత్వం తప్పేవి లేదు. హాయిగా ఒకప్పుడు ఎంత సుఖంగా బతికాం. ఎవడికి ఆరోగ్యం లేదు, ఎవడు ఎవడిని నమ్మడు, భార్య భర్తని, భర్త భార్యని నమ్మడు, మిత్రులు మిత్రుల్ని నమ్మరు, గురువు శిష్యుడిని, శిష్యుడు గురువుని నమ్మడు, పురాణాలు నమ్మరు. ఏదో మీలాంటి జ్ఞానులు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఈ మాత్రమేనాడు ధర్మం నిలబడింది. కాబట్టి అన్నీ విడిచిపెట్టి ధైర్యంతో జీవితంలో పైకి రావాలి. భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత యాయ్యేన మార్గేణ మహీం మహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.